विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरान्धश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలోకి నిన్ననే అడుగుపెట్టాం. ఈ ఉత్తర భాగం అంతా లలితోపాఖ్యానము అని పిలువబడుతుంది. ఆఖ్యానము అంటే కథ, ఉపాఖ్యానము అందులో వచ్చే ఒక భాగపు కథ. కథలలో ఒక భాగాన్ని లేదా చిన్న కథని ఒక పార్ట్ని ఉప అంటాం. నిజానికి ఉపాఖ్యానం అంటారు కానీ అమ్మవారి చరిత్ర ఉపాఖ్యానం ఎలా అవుతుంది? అది సంపూర్ణ చరిత్రమే అయినా తెలియక అలా అంటారు. అందుకే లలితాఖ్యానము అన్నారు తప్ప బ్రహ్మాండ పురాణంలో ఉపాఖ్యానం అనే పదం వాళ్ళ. వ్యాసుడు లలితాఖ్యానము అన్నాడంతే. లలితాఖ్యానము అంటే ఉన్న అందం అర్థం ఉపాఖ్యానంలో రాదు. లలితాఖ్యానం అంటే లలితాదేవి యొక్క మహాచరిత్ర, గొప్ప చరిత్ర అని ఒక అర్థం. లలితాఖ్యానం అంటే రెండో అర్థం, మృదువైన అందమైన మనస్సులకు ఆహ్లాదము కలిగించే చరిత్ర అని మరొక అర్థం. అటువంటి చరిత్రలో అడుగుపెట్టి అమ్మవారి యొక్క రూపాన్ని క్వాచిత్కంగా వర్ణించుకున్నాం, కొంచెం చెప్పుకున్నాం. అమ్మ సంపూర్ణ రూపాన్ని వర్ణించడానికి కొన్ని కోట్ల సంవత్సరముల పాటు ప్రయత్నించినా మన వల్ల కాదు. అమ్మవారి చరిత్రని రాయడానికి ప్రయత్నించి ఎంతోమంది మా వల్ల కాదు, ఆ రూపాన్ని వర్ణించలేం, ఆ కథని పూర్తిగా చెప్పలేం అని ఓ దండం పెట్టి పక్కగా తప్పుకున్నారు. మనం రోజు తినే ఆహారాన్ని వర్ణించలేమే. అటువంటిది సర్వవ్యాపిని అయిన సమస్త లోకాలలో వ్యాపించి ఉండే అమ్మవారి దివ్యశక్తిని విభూతిని ఎలా వర్ణించగలము అని శంకరుడే అన్నాడు. ఆది శంకరాచార్యులు వారు అంత మాట అన్నారు. అయినప్పటికీ ఎవరి ఓపికని బట్టి వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు అమ్మవారి యొక్క చరిత్రని, అమ్మవారి యొక్క రూపాన్ని. సముద్రం దగ్గరికి వెళ్ళాం, అక్కడ రకరకాల వస్తువులు ఉంటాయి సముద్రంలో. సముద్రమునకు రత్నాకరము అని పేరు. అందులో రత్నాలు ఉన్నాయి, అయినా రత్నాలన్నీ దొరుకుతున్నాయా? అందులో ఏవో కొన్ని గుళకరాళ్ళు కొందరు, ఇసుక రేణువులు కొందరు, గవ్వలు కొందరు, నత్తగుల్లలు కొందరు, ఆల్చిప్పలను ఉంటాయి మామిడికాయలు గీక్కోవడానికి, అవి కొందరు తెచ్చుకుంటారు. సంపూర్ణమైన రత్నములు ఎంతమంది తెచ్చుకోగలుగుతున్నారు? అలాగే ఈ పరమ పవిత్రమైన లలితాస్వరూపాన్ని వారి వారికి తోచిన రీతులలో వారి వారి ఓపికను బట్టి వర్ణిస్తూ ఉంటారు. ఒకప్పుడు తీర్థయాత్రలు చెయ్యాలనే కోరికతో అగస్త్య మహర్షి తన భార్యా సమేతంగా భూమండలం అంతా తిరిగాడు. ఆయనకి చాలా అదృష్టం కలిసి వచ్చింది. ఎలా కలిసి వచ్చిందంటే భార్యా రూపంలో కలిసి వచ్చిందట. భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండి ఏ పనైనా చేయటం కంటే ఈ ప్రపంచంలో మరొక వరం లేదు. మీకు నేను చెప్పేదేముంది, బాగా అనుభవం ఉన్నవాళ్ళు ఇందులో ఉన్నారు. రెండు రోజులు ఇంటి దగ్గర తేడా కనపడితే మూడో రోజు ఆ తేడా అంత స్టేజీ మీద చూపించిన వాళ్ళు ఎంతమంది చూడడంలా. ఒక ఆయన మాకు పాఠం చెప్పేవాడు, రావడంతో డబ్బ ముక్కుపొడిని డబ్బాతో అందరినీ కొట్టేసేవాడు. నాకు అనుమానం వచ్చేది ఎందుకులో కొడుతున్నాడని. నా పక్కన కొర్రాడు వాడు తెలియని వాడు, ఇవాడు వాళ్ళ ఆవిడ ఇంట్లో చితక కొట్టేసింది అందుకే మన కొట్టేస్తున్నాడని వాడు. నిజమేది. కాబట్టి ఇంటి వ్యవహారం ఒంటి వ్యవహారం అవుతోంది. ఇంట్లో భార్యామండి ప్రేమగా రాగానే పలకరించి ఏమండో ఈ పెసరట్టు తింటారా అని పెసరు ప్రేమగా పలికితే ఇక పూట ఆయన ఆఫీసులో వర్క్ చేస్తాడు, ఆయన మూర్తిమంతమైన కార్యక్రమం చేయగలుగుతాడు. భార్యామణి విసుక్కుందనుకోండి, పెసరట్టు లేదు ఇంకోటి లేదు ఇటు లేదు పో అందనుకోండి, ఇక ఆఫీసు రావడంతో తన జూనియర్ల మీద దగ్గరికి అంతులేస్తాడు. అందుకని సంసారంతో సంబంధం లేని వ్యాసుడే అన్నాడనమాట, భార్య అనుకూలమైతే భర్త విజృంభించి ఏ పైననే చేస్తాడు. అలాగే భర్త ప్రేమకి నోచుకున్న భార్య కూడా ఏ పనైనా బాగా చేయగలుగుతుందిట. అందుకని ఇద్దరూ అనుకూల దాంపత్యం కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఒక్క శివుడు పార్వతి లేక లక్ష్మీనారాయణులు వాణి బ్రహ్మ ఇలాంటి వాళ్ళ దగ్గర అనుకూల దాంపత్యం కనపడుతుంది. వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ రవ్వంత తేడా ఉందిట. ఒకసారి కాకపోతే ఒకసారైనా సరస్వతీదేవి బ్రహ్మ మీద కోపగించి ఆయన వదిలేసింది. దానివల్లే బ్రహ్మగారు గాయత్రిని మళ్ళీ వివాహం చేసుకుని యజ్ఞం చేయవలసి వచ్చింది, అదో పెద్ద కథ. లక్ష్మీదేవి విష్ణువు మీద ఆగ్రహించి భృగు మహర్షి వక్షస్థలం మీద తన్నినప్పుడు ఆయన నదులు భూలోకానికి రాకపోతే ఇవాళ ఈ శ్రీనివాస చరిత్రమే లేదు. ఇక పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు వద్దు బాబోయ్ మీ నాన్నగారి యజ్ఞానికి వెడితే నీకు ప్రమాదమని భర్త ఎంత చెప్పినా వినిపించుకోకుండా మా పుట్టింటివారు వాళ్ళు చేస్తున్నారు యజ్ఞం అని బయలుదేరింది. దాంతో శరీరమే విడిచిపెట్టి ఇంకో జన్మ ఎత్తవలసి వచ్చింది. కానీ ప్రపంచంలోట ఈ మాత్రము కూడా తగాదా పడకుండా ఉన్న దంపతులు కొందరు ఉన్నారటండి. వాళ్ళల్లో ది బెస్ట్ కపుల్ రతి మన్మధుడు. రతి మన్మధుడు ఈ ఇద్దరు ఒక్కనాడు కూడా ఒకరికొకరు వ్యతిరేకముగా మాట్లాడుకోలేదు. ఇక అటువంటి దాంపత్యం అసంభవం అన్నారు. మన్మధుడు భస్మం అయిపోతే రతీదేవి అలాగే ఏడ్చింది. ఆ తర్వాత మళ్ళీ రతి మన్మధుడు అంటే దేవతలు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి భూలోకంలో ఎవరైనా ఉన్నారా అని ఒకప్పుడు దేవతలంతా ఒక చర్చ చేసుకున్నారు. రతీదేవి దేవతాస్వరూపిణి, మన్మధుడు సాక్షాత్తు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టి మళ్ళీ తర్వాత విష్ణువుకు కూడా కొడుకయ్యాడు కాబట్టి ఆయన దేవతాస్వరూపుడు. దేవతల్లో అనుకూల దాంపత్యం ఉండడం పెద్ద గొప్పతనం కాదు, కానీ భూలోకంలో మానవులుగా పుట్టి తపస్సు చేసుకుంటూనో గృహస్థాశ్రమంలో ఉంటూనో వ్యాపారం చేసుకుంటూనో ఉద్యోగం చేసుకుంటూనో సద్యోగం చేసుకుంటూనో ఏదో పని చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా అనుకూలంగా ఉంటారా? ఒకనాడు కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారా అంటే అప్పుడు వాడు కొంతమందిని బయటికి తీసుకొచ్చారట. సుకన్యా చ్యవనం యథా. సుకన్యా చ్యవనుడు పరమ ఐకమత్యంతో ఉండేవారు, ఎప్పుడూ ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుకోలేదు. అరుంధతి వశిష్ఠంచ. అరుంధతి ఎప్పుడు వశిష్ఠుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వశిష్ఠుడు అరుంధతిని విడిచిపెట్టలేదు. లోపాముద్ర యథా అగస్త్యం. లోపాముద్ర అగస్త్యుని భార్య రాజుగారి కూతురండి ఆవిడ, ఒక మహారాజు చక్రవర్తి కూతురు. అటువంటి ఆవిడ ఓ బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకుని ఆయనతో అడవిలో కూర్చుని యావజ్జీవితం నారచీరలతో కాలక్షేపం చేసిన అంతటి మహారాజు గారి కూతురు కూడా. ఆ ఇద్దరి దాంపత్యం కూడా చాలా అరుదైనది. లోపాముద్ర అగస్త్యుడితో తీర్థయాత్రలు గడిచినప్పుడు కటిక నేల మీద ఒక్కో చోట పేడ మీద ఒక్కోసారి కొమ్మల కింద కూర్చుని బిల్వపత్రాలు కొయ్యడానికి చెట్లెక్కి ఆ చెట్లెక్కుతున్నప్పుడు మారేడు ముళ్ళు గుచ్చుకుంటే నెత్తురు కారుతున్నా పట్టించుకోకుండా మా ఆయనకి సేవ చేశాను, నా జీవితం ధన్యం అనుకుంది. ఆయన ఎంత గొప్పవాడో తెలిసినా లోపాముద్ర భర్తకి సేవ చేయటం సహజంలే అనుకుంటారు కొందరు, కానీ అంతకంటే గొప్ప సహజమైన పని అగస్త్యుడు చేశాడు. ఓసారి ఆవిడ మారేడు చెట్టు ఎక్కి ఆకులు కాయలు కోసి భర్తకి ఇస్తూ ఉంటే ఆవిడ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నాయట. వెంటనే ఆయన ఆవిడ దర్భల మీద పడుకోబెట్టి జాగ్రత్తగా అరికాల్లో ఉన్న ముళ్ళన్నీ తీశాడు. అంటే కాళ్ళు పట్టుకోవాలి కదా, పాదసేవ చేసి ముళ్ళు తీసి ఆ ముళ్ళకి చక్క పుళ్ళకి మందు రాసి ఎక్కడ రవ్వంతా ఆవిడికి బాధ కలగకుండా చేశాడు. ఇది దాంపత్యం అంటే. అంతేగాని భార్యామణి చేత గొడ్డు జాగిరి చేయించుకుని పెళ్ళామికి కాళ్ళకి నెప్పులు వస్తే మందురైన దరిద్రపు మొగుడు కూడా మొగుడేనా అని నేను అనలే సుమా. వ్యాసుడు అన్నాడు, వాళ్ళు నా మీద పడకండి, ఇవేవి నా మాటలు కావు, వేదవ్యాసులు వారు చెప్పారు, నేను దాన్ని మీకు చెబుతున్నాను. భార్యని అప్పుడప్పుడు అలా సేవ చేసి ఆనంద పెట్టడం భర్త యొక్క లక్షణం, భర్తగారిని ఆనందం పెట్టడం భార్య లక్షణం. ఇలాంటి కొందరు దంపతులు ఉన్నారు. అందులో ఈ లోపాముద్ర అగస్త్యుడు కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ నిరంతరం ఐకమత్యంతో యాత్రలు చేస్తూ ఉంటారు, ఒకరితో ఒకరు అనుబంధాన్ని పెంచుకుంటారట. కష్టం సుఖం ఈ రెండింటికి అతీతంగా ఉంటారు వాళ్ళు. అటువంటి భార్యామణితో పాదయాత్ర ద్వారా భూమండలం అంతా తిరిగాడు ఆయన. ఎవరు? అగస్త్యుడు. అగస్త్యుడికి మహామహిమలు ఉన్నాయి. ఆయన తలుచుకుంటే ఆకాశంలో ఎగరగలడు, ఏదైనా చెయ్యగలడు. అయినా ఆకాశగమనము చెయ్యకుండా కాలినడకన భార్యతో పాటు భూమండలం అంతా తిరిగాడు, సమస్త యాత్రలు చేశాడు. దానివల్లే తపశ్శక్తి పెరుగుతుందట. కాలినడకన యాత్రలు చేయటం మహాతపస్సు అన్నారు. మీకు ఎన్నో పర్యాయాలు పురాణాల్లో చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లా. దాన్ని కాయిక తపస్సు అంటారు. కాయము అంటే శరీరం, శరీరముతో చేసే తపస్సు కాయికము. అనగా మీ ఇంటి దగ్గర నుంచి కాలినడకన గుడికి రండి, అది కాయిక తపస్సు. ఎందుకని? గుళ్ళో దేవతా దర్శనమునకో లేక పురాణం వినడానికో మీరు కాళ్ళను ఉపయోగించారు, వాహనం ఎక్కలేదు, శరీరాన్ని కష్టపెట్టారు, శరీరంలో వేడి పెరుగుతుంది దానివల్ల. ఈ తపము అంటే వేడి శరీరంలో పెరిగింది కనుక దాన్ని తపస్సు అన్నారు. అందువల్ల కాలినడకన ఇలా ఆలయాలకి రావడం, గుడులలో 108 చొప్పున ప్రదక్షిణలు చేయటం, అలాగే తీర్థయాత్రలకు కూడా ఎంత దూరమైనా కాలినడకన వెళ్ళడం, కొండలు ఎక్కడం, ఇవన్నీ శరీరముతో చేసే తపస్సులు. ఉపవాసాలు ఉండడం శారీరక తపస్సు అన్నమాట. ఇంకా వాచిక తపస్సు అని ఉంటుంది రెండవది. ఎప్పుడు రామ కృష్ణ అనుకోవడం లేదా భగవంతుడి యొక్క మంత్రాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొంది నిరంతరం జపించడం, ఇది వాచిక తపస్సు. నేను పురాణం చెప్పడం వాచిక తపస్సు. మీరు చీటికి వాటికి కృష్ణ రామ శివ అండం వాచిక తపస్సు. అలాగే గురువులు ఇచ్చినటువంటి మూలమంత్రాలు జపించడం, అది వాచిక తపస్సు. స్తోత్రాలు పఠించడం, దానిని వాచిక తపస్సు అని అంటారు. ఇవన్నీ వాక్కుతో చేసే తపస్సు. ఇదే కాక పవిత్రముగా పలకడము కూడా వాచిక తపస్సే. మృదువుగా మధురముగా సత్యం ధర్మం పలికితే దాన్ని వాచిక తపస్సు అంటారు. అంటే ఏమిటి, కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు కటువుగా తిడుతూ ఉంటారండి, బండబూతులు తిడుతూనే ఉంటారు, నోరు ఎప్పుడు అపవిత్రంగానే ఉంటుంది, అది మహాపాపం. వాక్కు ఎప్పుడు సంయమనముతో ఉండాలి, సాధ్యమైనంత వరకు మృదువుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇలా పవిత్రంగా ఉన్న వాక్కుని పలకడమే వాచిక తపస్సు అంటే. కాబట్టి ఈరోజు నుంచి మనం తపస్సు చేయడంలో వాచిక తపస్సుని ఎన్నుకోవడం అంటే అర్థం ఏమిటనమాట, వీలున్నంత వరకు జాగ్రత్తగా మాట్లాడడమే. నోటితోటి అశుభప్రదమైన అమంగళకరమైన మాట రాకుండా చూసుకోవాలి. ఇంకా మూడవది కాయికం వాచికం అయ్యాక మానసిక తపస్సు గొప్పది. మన మనస్సు మన ఇష్టదేవత మీద లగ్నమై ఇంకా ఏ వేపుకు వెళ్లకుండా ఆ దేవుణ్ణే పట్టుకోగలిగితే దానిని మానసిక తపస్సు అంటారు. మనస్సులోకి వేరే ఇంక ఏ ఆలోచన రాకూడదట. ఎంత కష్టమండి అది. కళ్ళు మూసిన ఒకసారి మీ ఇష్టదేవత కృష్ణుడైతే కృష్ణుడు చూడండి, లేదా శివుడైతే శివుడిని చూడండి, అమ్మ అయితే అమ్మని చూడండి, ఎంతసేపు మన మనసు నిలబడుతోంది? తీరా కృష్ణుడి మీద మనసు పెట్టే సమయానికి అప్పాల మీదకో బొబ్బట్టు మీదకో షుగర్ పేషెంట్కి అయితే పులిహార మీదకో పెడుతుంది. మళ్ళీ ఆ పులిహార కూడా రుచిగా ఉంటే పులిహార మీదకి, లేదా చిచ్చి ఇది ఏం పులిహార రా బాబు అని తిట్టుకున్న దానికో ఎటో పోతుంది మొత్తం మీద. నా బొట్టాడు ఏదో పులిహార గురించి చెప్పాడు, కానీ దానికంటే పెద్ద దలిహార మీదకే పెడతాయి మనస్సులు. కళ్ళు మూసుకున్న కాసేపట్లో ఈ మనస్సు ఎన్ని వస్తువుల మీదకి వెళ్ళాలో అన్నిటి మీదకి పెడుతుంది. అందుకే ఆదిశంకరాచార్యులు వారు శివానంద లహరిలో నా హృదయం ఒక కోతి అన్నాడు ఆయన. కపాలిల్ భిక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవ భవదధీనం కురు విభో. ఓ భిక్షాపాత్రని ధరించిన మహాత్మ కపాలిన్ అంటే కపాలం ధరించిన వాడ, ఆయన చేతిలో పుర్రె ఉంది, ఆ పుర్రెనే ముష్టివాడు భిక్షా పాత్రగా వాడతారు, అలా వాడతాడు ఆయన. అందులో కపాలిందంటే ఓ భిక్షాపాత్ర ధరించినవాడా అని చెప్పాలి దానికి అర్థం. చేతిలో ఎప్పుడు పుర్రిని భిక్షాపాత్రగా ధరించే ఈశ్వర ఆదిభిక్షు. నా మనస్సు కోతి, కోతి ఎలా అయితే ఒక్క క్షణం నిలకడగా ఉండదో నా మనస్సు కూడా అలాగే ఎక్కడా నిలకడగా ఉండదు. ఇది చపలమైనది. ఎదురుగుండా పద్మాకర్ గారు ఎదురుగుండా కూర్చుని ఆయన్నే చూస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. ఆయన చెప్పే కథ వినదు, ఆయన చెప్పే విషయాలు వినదు. వినకుండా ఎక్కడికో పోతున్నమాట. మా ఇంటి దగ్గర మా ఆవిడ ఏం చేస్తుందో, టీవీ సీరియల్ చూస్తుందో ఏమిటో, నేను లేనప్పుడు అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసి వాళ్ళు పుట్టింటికి పంపేస్తోందేమో, లేకపోతే సినిమాకు పోతుందేమో. కొంతమంది పిచ్చాళ్ళు కొన్ని అనుమానాలు ఉంటాయి. భార్యని 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి చంపేస్తారు అనుమానం పిశాచం. ఇంత అనుమానం ఏమిటో తెలియదు అనమాట. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏమిటి, ఎవరితో మాట్లాడుతుంది, ఈ వెర్రి అనుమానంతో కొందరు చంపేస్తారు. ఇలా మనస్సు నిరంతరం ఎక్కడికో చోటుకు పోతూనే ఉంటుంది. అందుకనే నా హృదయం అత్యంత చపలమైన ఒక కోతి. ఈ కోతిని అదుపులో పెట్టాలి. నా వల్ల కాదు ఈ కోతిని అదుపులో పెట్టడం, ఈ మనస్సును అదుపులో పెట్టలేను. నువ్వే దాన్ని అదుపులో పెట్టాలి. ఎలా పెట్టాలి? నువ్వు ముష్టివాడివి కదా, భిక్షాందేహి అని ఎవరి దగ్గరికన్నా పెడితే ఉట్టిన నీకెవరు భిక్ష వెయ్యరు. అదే నీతో పాటు కోతిని పట్టుకెళ్ళి కోతి దూకు దండం పెట్టు అంటే కోతిలా నెత్తిమీద దండం పెడుతూ ఉంటే చూసేవాడు కోతిని చూసి డబ్బులు వేస్తారు. నా మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో బంధించి నీతో పట్టుకెళ్ళి ఇంటింట ఆడించి నీకు భిక్ష లభిస్తుంది. నాకు లాభం, నా మనస్సు అనే కోతి నీ దగ్గర ఉంది కనుక ఇంకెక్కడికి వెళ్ళదు. ఎంత చమత్కారంగా చెప్పాడండి. మన మనస్సుని శివుడికి అంకితం చేయడానికి మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో నీతో పాటు తిప్పుకో, బంధించి పట్టుకుపో, అప్పుడు నీకు లాభం, మాకు లాభం, శివుడికి లాభండి పైగా. ఇలా కవులు కొంటిగా మంచి మంచి కవిత్వంతో పరమాత్ముడిని పొందుతారు. అందులో ఉన్న చమత్కారం మీకే అర్థమైంది కాబట్టి నేను మీకు చెప్పక్కర్లా. మన మనస్సుకి అంత తేలికగా ఏకాగ్రత రమ్మన్నా రాదు. ఆ ఏకాగ్ర చిత్తత కలిగి నిరంతరం మనస్సులో భగవంతుణ్ణే స్మరిస్తూ జపిస్తూ తపిస్తూ ఉంటే వాడు మానసిక తపస్సు చేసిన వాడు అవుతాడు. మనస్సే నిలకడగా ఉంటే 5 నిమిషాల్లో వచ్చేవిటండి ఈ వ్యాకరణాలు, ఈ గ్రంథాలు, ఈ శ్లోకాలు. 5 నిమిషాలు మనం కంఠస్థం చేయగలుగుతాం. ఇప్పుడు మన మనస్సు నిలకడగా ఉంటే, మన మనస్సు నిలకడగా లేకపోవడం వల్లే పంచమాధ్యాయం పంచమాధ్యాయం ఏం చెప్పానండి అంటాడు మళ్ళీ 5 నిమిషాలు పోయాక. కారణం ఏకాగ్రత లేదు అక్కడ. లేకపోతే వ్యాకరణం సూత్రం ఇస్తే 10 సార్లు చదివితే కానీ కంఠస్థం రావట్లేదంటే మన మనస్సు దాని మీద నిలకడగా ఉండడం లేదు. నిలకడగా ఉంటే గ్యారంటీగా అది వచ్చేస్తుంది. పిచ్చి పిచ్చి వాట్సాప్లు చూడగలుగుతున్నాం కదా, అది ఎలా ఓపెన్ చేయాలో తెలిసిపోతుంది, ఎలా మెసేజ్ పంపాలో తెలుస్తుంది, యూట్యూబ్ అంటే ఏమిటో తెలుస్తుంది, ఐట్యూబ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇన్ని ట్యూబులు తెలిసిన మనకి ఈ మాత్రం శ్లోకం కంఠస్థం అదండి. 4 పదాలు 4 పాదాలు 432 అక్షరాలు ఉన్న ఒక్క శ్లోకం కంఠస్థం చేయడానికి ఏడాది పడుతుందా? ఎందుకు పడుతుందంటే నీకు ఆ వాట్సాప్ మీదో సినిమా మీదో దరిద్రం మీదో ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఈ శ్లోకం మీద ఉండడంలా. అదే ఉంటే ఈ శుక్లాంబరధరం అనే శ్లోకానికి ఏడాది ఎందుకు పడుతుంది? పట్టదు. ఈ 3 తపస్సులు గొప్పవే. ఏది? కాయిక, వాచిక, మానసిక తపస్సులు 3 గొప్పవైన దేని దారి దాంతో 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే అప్పుడు వాడు త్రిగుణాతీతుడు అవుతాడు. అందుకని ఏం చేశాడు అగస్త్యుడు తీర్థయాత్రలకు ఎప్పుడు భార్యతో కలిసి కాలినడకనే తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఆయన ఒకనాడు తస్య చింతయ మానస్య చరతో వసుధామిమాం ప్రాప్తమాసీన్ మహాపుణ్యం కాంచీనగరముత్తమం. భూమండలమంతా కాలినడకన తీర్థయాత్రల వంకతో తిరుగుతూ తిరుగుతూ కాంచీపురం చేరాడు. తమిళనాడులో కాంచీపురం జగత్ప్రసిద్ధికి ఎక్కిన నగరం. 7 మోక్షపురాల్లో అదొకటని చెప్పాం కదా, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, ద్వారకా, ఈ 7ంటిలో కాంచీపురానికి ఆయన వచ్చాడు. ఈ కాంచీపురానికి వచ్చేలోపు దారిలో ప్రజలందరినీ బాగా పరిశీలించాడు. ఎవరెవరు ఎలా ఉన్నారు? అజ్ఞానతిమిరావురు, తాను ఎక్కడ చూసినా అజ్ఞానం అనే చీకటి చేత ఆవరింపబడున్నారు. అంటే ఎవడ చూసినా మురుకుడి కిందే కనబడుతున్నాడు. ఒరే నీ కర్తవ్యం ఏమిటా అంటే ఉద్యోగం చేయటం లేక వ్యాపారం చేయటం లేదా వ్యవసాయం చేయటం డబ్బు బాగా సంపాదించటం బంగారపు నగలు చేసి మా ఆవిడకి ఇప్పించడం నేను ధరించడం మంచం చేయించుకుని హాయిగా పడుకోవడం తిండం నిద్రవడం భోగాలు అనుభవించడం అని వీటి గురించే చెబుతున్నారు తప్ప ఎవరూ మోక్షం గురించి చెప్పడం లేదు. రేపు శరీరం విడిచిపెట్టాక మన గతి ఏమిటో ఆలోచించడం లేదు. ఎవరిని కదిపినా నీ ఉద్దేశం ఏమిటి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే చాలు ముందు డబ్బు గురించే చెబుతున్నట్ట. ఈ డబ్బు జబ్బు బాగా పట్టేసిందనమాట అనుకున్నాడు ఆయన. పోనీ డబ్బు సంపాదించాక ఏం చేస్తావు? ఏం చేస్తావు ఏంటండి? మంచి ఇళ్ళు కడతాం, అందులో పరుపులు మంచాలు వేయించుకుంటాం, నగలు చేయించుకుంటాం, అందరం ధరిస్తాం, భోజనాలు వండించుకుంటాం, తింటాం, తిన్నాక పడుకుంటాం, పడుకున్నాక లేస్తాం, లేచాక మళ్ళీ తింటాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లేస్తాం. ఇంతేనా? ఇంకేం లేదంటే ఇంకేముందండి? మానవ జీవితం అంటే ఏమిటి? సుఖాలు అనుభవించడం కోసమే కదా. కాబట్టి ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు కనుక ఉన్న 4 రోజులు హాయిగా తినడం తాగడం భోగాలు అనిపించడం తిను త్రాగు సుఖించు ఇదే మాట ఎవరి నోటి నుంచి వచ్చినా వస్తుందిట. అనగా ఆనాటి ప్రజల్లో ఈ సుఖభోగాల గురించి ధనం గురించి తప్ప ఇంకో దాని గురించి ఆయన వినలేదు. అప్పుడు ఆయనకు అర్థమైంది వీళ్ళంతా బాగా అజ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నారు, ఎక్కడ చూసినా మూర్ఖులు పెరిగిపోయారు. పోనీ ఒక్కడైనా మంచివాడు కనపడతాడేమో అంటే నగరాలలో కానీ పల్లెటూళ్ళల్లో కానీ ఎవడు దైవధ్యానం గురించి కానీ పురాణముల గురించి కానీ ముక్తి గురించి కానీ పలికేవాళ్ళు లేరు. పైగా దేవాలయాల్లో మంచి స్టేజీలు ఉంటాయట, ఆ స్టేజీల దగ్గర కూడా ఎంతసేపు నాటకాలు ఇంకోటో ఎంతసేపు వీటి గురించే తప్ప ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం లేకుండా పోయింది. జాలి కలిగింది అగస్త్యునికి. ఈ పిచ్చాళ్ళంతా ఆయువుని వ్యర్థం చేసుకుంటున్నారు, పొద్దు పొడుస్తోంది, పొద్దు కొంకుతోంది, తింటున్నారు, మొద్దుల్లో పడుకుంటున్నారు, సుఖాలు అనుకుంటున్నారు, చివరికి రోగాలతో తీసుకుని చచ్చిపోతున్నారు. వార్ధక్యంలో చచ్చి మళ్ళీ నరకానికి పోతున్నారు, అక్కడ నరక బాధలు అనుభవించి మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ పెరుగుతున్నారు, మళ్ళీ చూస్తున్నారు అనుకుంటూ దారి పొడుగుతా ఈ ప్రజల్ని ఎలా బాగు చేయాలని ఆలోచించాడు. అబ్బే ఆయనకేం తోచలేదట. శిశ్నోదరపరాం దృష్ట్వా చింతయామాస తాన్ ప్రతి. మహాత్ములకు ఎప్పుడూ కూడా ఇతరులు ఎలా బాగుపడతారా అనిపిస్తుందండి. ఎంతసేపు రతిక్రీడలు లేదా పొట్టపోషణ, ఈ రెండు తప్ప ఇంకోటి ఏమి లేదట. అయితే తిండి లేదా దేహసుఖం. చివరికి ఆయన ఈ ప్రజలను బాగు చేయడం కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ దుఃఖిస్తూ కాంచీపురం వచ్చాడనమాట. కాంచీపురంలో శ్రీ మహావిష్ణువు ఉన్న ఆలయ ప్రాంగణాన్ని కరిగిరి అంటారు, హస్తిగిరి లేక కరిగిరి అంటారు. ఒకప్పుడు అడుగున పెద్ద బండ ఉండేది, ఇప్పుడు ఆ బండ భూమిలో కుంగిపోయింది కాబట్టి అది కనపడలేదు, కానీ ఆ బండంతా కూడా కరిగిరి. రామ రామ సీతారామ రామ 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 సీతారామ మేఘశ్యామా మంగళధామ మేఘశ్యామా రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామ రామ రామ మేఘశ్యామా మంగళధామ జయ రామ జానకి రామ 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 పావన నామ పాప విరామ రఘురామ రాజలలామ రామ రామ శివనుత నామ శ్రీ రఘురామ జయ రామ జానకి రామ 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 సీతారామ
మేఘశ్యామా మంగళధామ జయ రామ జానకి రామ రామ
ఇప్పటికి కూడా కంచి శివ కంచి విష్ణు కంచి అని రెండు రకాలుగా ఉంటుంది. అందులో విష్ణు కంచి ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒకప్పుడు సృష్టి ఆరంభకాలంలో చాలా ఎత్తైన కొండ కింద ఉండేది. క్రమక్రమంగా శ్రీమన్నారాయణుడు అక్కడ వెలిసాక ఆ కొండ ఇంచుమించుగా నేలతో సమానమైంది. దానికి ఒక కారణం ఉందండి, వైకుంఠం నుంచి విష్ణువు అక్కడ తపస్సు చేస్తున్న ఋషులకి దర్శనమివ్వడానికి గరుడ వాహనం మీద కాకుండా తానే స్వయంగా వచ్చి పాదం మోపాడు. ఆయన పాదం మోపడంతో ఆ కొండ భూమితో సమానం అయిపోయిందట. ధరణ్యాంసముపావిశత్తు అంటే భూమి యందు నిక్షిప్తం అయిపోయింది, కిందకి దిగిపోయింది అనమాట. భగవంతుడు ఆయన కావాలని ఆ కొండ మీద అడుగు పెట్టడంతో ఆయన బరువుకి అది భూమిలోకి దిగిపోయిందనమాట. మెత్తని అరటిపండు మీద కాలేసి తొక్కితే అవుతుంది పచ్చడైపోతుంది. కాకపోతే మనం అరటిపండు మీద కాలేసి తొక్కితే పండు పచ్చడమే కాదు, మనం డామని వెనక్కి పడితే వీపు పచ్చడవుతుంది. పరమాత్మ కనుక మొత్తం కొండ కూడా పండులాగా కిందకి దిగిపోయిందిట. అందువల్ల అప్పటి నుంచి కొండ పూర్తిగా కనపడదు అది. అయినప్పటికీ దాన్ని హస్తిగిరి లేక కరిగిరి అంటారు. కంచి రెండు రకములుగా విభజింపబడింది, ఒకటి శివ కంచిగా ఒకటి విష్ణు కంచిగా. ఆ రెండు కలిస్తే శివకేశవుల యొక్క అభేదతత్వంతో కూడిన అపూర్వ ప్రాంతం అది. భగవంతుడికి రూపాలే తప్ప ఆ రూపాల్లో భేదాలు లేవు. శివుడైనా కేశవుడైనా ఒకటే. జ్ఞానులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం ఒకే ఒక్క శక్తి అని గ్రహిస్తారు. అజ్ఞానులేమో ఈ రూపాలతో కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. అందుకే నన్ను చాలా కాలం క్రితం అవధానులు అడిగారు అనమాట, ఏమండి ఇలా పైకి నామం పెడితేనా లేక అడ్డంగా నామం పెడితే ముక్తి వస్తుందా అంటే, ఎలా పెట్టినా ముక్తి రావాలంటే ఇంకో రకం పెట్టాలన్నాను. ఇటు పెట్టక ముక్తి కలుగది అవ్వనికేని అంటే ఏమర్థమైంది మీకు చూపించాలన్నమాట. ఇటు పెట్టక ముక్తి కలుగది అవ్వనికేని. నువ్వు ఇలా పెట్టావా ఇది కక్కర్ల అదో సంప్రదాయం. ఇలా పెట్టాలి, 10 మందికి ఇంత అన్నదానం జలదానం ఇలాంటివి చేస్తే మోక్షం ఇస్తాడు ఆయన. ఇవి కేవలం నీ కోసం, కానీ ముక్తికి దానమే చెయ్యాలి. కాబట్టి ఇక మీద ఎప్పుడు కూడా ఈ భేదాలు పాటించకండి. పరమాత్ముడు అనేక రూపాల్లో ఉంటాడు. ఒకే జలం అనేక నామములతో పిలవబడ్డంలో సముద్రంలో ఉంటే సముద్ర జలం అంటున్నాం, నదిలో ఉంటే నదీ జలం అంటున్నాం, కాలువలో ఉంటే కాలువ జలం అంటున్నాం, నూతిలో ఉంటే నూతి నీరు అంటున్నాం. కానీ మొత్తానికి అది నీరే, వాటి గుణములు వేరు. అలాగే పరమాత్మ కూడా ఒకడే, గుణములను రూపములను విడివిడిగా ధరించి మనల్ని రక్షిస్తాడు. సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పు నీరుగా, గంగానది దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన నీరుగా, యమున దగ్గర ఒక రకంగా, కృష్ణాన దగ్గరికి వచ్చారు ఒక రకమైన నల్లగా, నూతుల్లో ఒక రకంగా, ఇక్కడ బోరు నీరు తాగితే ఇంకా మనకు నోట్లో పడితే నోరు చిల్లడిపోతుంది అలాంటి నీరుగా, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒక దుష్ట శిక్షణకో శిష్ట రక్షణకో ఆయన ఇటువంటి గుణములు రూపములు ధరిస్తాడు. అందువల్ల ఇది గ్రహించిన మహాత్ముడు అగస్త్యుడు కాంచీనగరానికి వెళ్ళి తత్ర వారణశైలేంద్రం ఏకామ్రనిలయం శివం, ముందుగా హస్తిగిరి అని పిలువబడేటటువంటి కాంచీనగరంలో శివుణ్ణి దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఏక ఆమ్ర ఒకే ఒక్క మామిడి చెట్టు ఉన్నది. ఆమ్రము అంటే మామిడి, ఏక ఆమ్ర ఒకే మామిడి, ఒంటి మామిడి చెట్టు అన్నమాట. ఈ ఒంటి మామిడి చెట్టు కింద పూర్వం పార్వతీదేవి మహాతపస్సు చేసింది శివుడు తన భర్త కావాలని. ఆ తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమ్ర వృక్షం కింద కనబడడం వల్ల ఆమ్రేశ్వరుడు, ఏకాంబరం గనక ఏకాంబరేశ్వరుడు అని పిలువబడ్డాడు. అమ్మవారు ఏకాంబరేశ్వరి. ఆ తర్వాత కామాక్షిగా మరొక రూపం ధరించి విడిగా కూడా ఆవిడ భక్తులను అనుగ్రహించింది. ముందుగా మానవులు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏకాంబరేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవలసిందే. ఇప్పటికీ ఆ మామిడి చెట్టు అక్కడే ఉన్నది. ఆ మామిడి చెట్టుకి ఒక ఆకుకి రెండో ఆకుకి రుచి తేడా ఉంటుంది, ఒక కాయకి రెండో కాయకి తేడా ఉంటుంది. సాధారణంగా ఒక చెట్టు మామిడికాయలన్నీ ఒకే రకమైన రుచితో ఉంటాయి, కానీ అక్కడ మామిడికాయలు ఏ మామిడికాయ ఆ మామిడికాయ ఒకటేమో బంగినపిల్లిలో ఉంటుంది ఓ మామిడికాయ, ఒకటి రసంలో ఉంటుంది, ఒకటి అదేదో ఏనుగు తొండంకాయలో ఉంటుంది. ఇలా రకరకాల రుచులతో ఉంటాయి అక్కడ మామిడికాయలు. అక్కడున్న ప్రత్యేకత అది. అటువంటి ఏకాంబర వృక్షం కింద ఉన్న ఈశ్వరుణ్ణి అమ్మవారిని భక్తితో దర్శించుకున్నాడు. అది మహాదివ్యక్షేత్రం. శ్రీచక్రములోని బిందువు అక్కడ చేరి ఆ ఏకాంబరేశ్వర నిలయం అయ్యింది. కామాక్షీం కలిదోషఘ్నీం అపూజయత్తు అథ ఆత్మవాన్. ఆయన ఆత్మజ్ఞానం కలిగినవాడు. జ్ఞానం కలిగినవాడు తప్పనిసరిగా అమ్మవారిని కూడా పూజిస్తాడు. అందుకే కామాక్షీదేవిని కూడా పూజించాడు. కామము అంటే కోరిక. అమ్మవారలా చూపు చూచిందంటే మన కోరికలు తీరుతాయి కనుక అమ్మని కామాక్షి, కోరిన కోరికలను ప్రసాదించే చూపులు కలిగింది అన్నారు ఆవిడ. ఇది చాలామందికి పెద్దగా తెలియక ఏదో కామాక్షి అంటే కామాక్షి అంటున్నారు. ఆ తల్లి చూపు మన మీద అలా పడితే చాలు, అంత మాత్రం చేతే మన కామములు మన కోరికలు తీరుతాయి. అందుకని ఆవిడ కామాక్షి అన్నారు. కోరికలు లేకుండా ఎవడుంటాడు ఈ ప్రపంచంలో? కోరిక లేకుండా ఎవడో ఉండడు. నా దగ్గర కోరికలు లేవు అన్నవాడు ఉట్టి మోసగట్ట. ఎందుకంటే ఏదో కోరిక ఉంటుంది. అరే ఇప్పుడు నాకు కోరిక ఉంది, డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోవాలన్నది. మళ్ళీ ఇంకే లోకానికి వెళ్లకుండా హాయిగా వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర కూర్చుని ఆయన్ని భజన చేసుకుంటూ సుఖంగా ఉండాలని ఉంది నాకు. ఈ మానవ లోకంలో ఉన్న కష్టాలు చికాక్గా ఉన్నాయి. కరోనా రోగం వచ్చాక ఇంకా వైకుంఠానికి వెళ్ళాలనే కోరిక పెరిగిపోయింది. నాతో పాటు నా శిష్యులకి పెరిగింది. కాబట్టి కోరిక లేకుండా ఎందుకు ఉంటుందండి? ముసలాళ్ళు అయితే ఏమో ఎలాంటి రోగంతో చచ్చిపోతామో, ఏ రోగము లేకుండా హాయిగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు. లేదా ముసలితనం పోయి మళ్ళీ పద్మాకర్ గారిలా పాతికాళ్ళ కుర్రాళ్ళలా మారిపోతే బాగుండనని కోరుకుంటారు. అలా కోరుకోకుండా ఎందుకుంటారు? ఈ లిఫ్ట్లు వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ ఒక ఆవిడ ఒక ఆయన వచ్చారు. అందులో ఒక ఆవిడ ముసలావిడ, ఈ ముసలాయన చూస్తూ ఉండగా లిఫ్ట్ ఎక్కింది. ఆవిడ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయింది. ఈయనకి లిఫ్ట్ ఎప్పటిదాకా తెలియదు, పైకి ఎడుతుంది కిందకు వస్తుంది, మనుషులు మేడ ఎక్కచ్చు దిగచ్చు అనే విషయం తెలియదు. పల్లెటూరు ముసలి ఆయన వెళ్ళాడనమాట. ఈ లిఫ్ట్లో ముసలావిడ వెళ్ళిపోయింది. ఆయన అలా నోరు వెళ్ళబెట్టుకు చూస్తున్నట్ట, ఇదేంటిది ఇలా పైకి వెళ్ళిపోతుంది అనుకున్నాడు ఆయన. ఇంతలో లిఫ్ట్ మళ్ళీ కిందకు వచ్చింది. ఇందాక 70 ఏళ్ళ ముసలావిడ ఎక్కింది, ఇప్పుడు కిందకు వచ్చినప్పుడు ఓ 25 ఏళ్ల కుర్రపిల్ల బయటకు వచ్చింది. ఈ విషయం తెలిస్తే నా ముసలిదారు తీసుకొచ్చేవాడిని అనుకున్నాడు ఆయన. ఆయన అనుకున్నాడంటే ముసలావిడ పైకి వెళ్ళిపోయింది, పడుచుదై వచ్చింది అనుకుని ఈ విషయం తెలిస్తే అమ్మా ముసలిదాన్ని తీసుకొచ్చి ఇందులో ఎక్కించేవాడిని అనుకున్నాడు. అందుకని నేను ఎక్కట్ట, ఆవిడ పడుచుదై పోవాలి. కాబట్టి ఇంచుమించుగా ప్రతివాడికి ఏదో రకంగా తానో తన భార్యో పడుచోళ్ళు అవ్వాలనే కోరికలు ఉంటాయి, లేదా డబ్బులు రావాలనే కోరికలు ఉంటాయి. ఏవో కోరికలు లేకుండా ఎందుకుంటామండి? ఎప్పుడు ఉండవు. కోరిక లేకుండా ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ప్రయోజనం అనుద్దేశ్య న మందోపి ప్రవర్తతే. ప్రయోజనము లేకుండా మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు. ఎవడు ఏ పని చేసినా దాని వెనకాతలు ఏదో ఒక లాభం చూసుకునే చేస్తాడు. ప్రాఫిట్ లేకుండా ఎవడు ఏం చేయడు. కాకపోతే కొందరికి ముక్తి ప్రయోజనం, కొందరికి భుక్తి ప్రయోజనం, కొందరికి ధనం ప్రయోజనం. ఇలాంటి ఏ ప్రయోజనమునైనా తన దగ్గరకు వచ్చిన వాళ్ళని అనుగ్రహించి ఆ ప్రయోజనం ఇస్తుంది కనుక అమ్మని కామాక్షి అన్నారన్నమాట. నిజంగా తల్లి దగ్గరికి వెళ్ళి భక్తితో పూజించి ఒక నమస్కారం చేసి అమ్మ నాకు ఈ పని అవ్వాలి అనుకుంటే అది తీరుతుంది. అడిగే విధానం మనకి తెలియాలి, ఆర్తితో అడగాలి, అది కూడా మంచి కోరిక కోరాలి, అప్పుడు ఆ కోరికలు తీరుతాయి. అటువంటి కామాక్షికి నమస్కరించాడు. ఆవిడ కలిదోషఘ్నీం, కలియుగములో ఉన్న మహాపాపములను తొందరగా తొలగిస్తుంది. ఆవిడ కలియుగంలో ఉండే అనేక దారుణములైన లక్షణములన్నీ కామాక్షీదేవి యొక్క అనుగ్రహం వల్ల తొలగిపోతాయి. ఆవిడ భక్తితో పూజించాడు. ఇక లోకమును ఎలా బాగు చేయాలి? కేవలం తిండి తిని పడుకొని సుఖించి రోగాలు తెచ్చుకుంటున్న ఈ మానవుల్ని ఎలా బాగు చెయ్యాలి అనుకున్నాడు ఆయన. వెంటనే అమ్మవారి దర్శనం అయ్యాక విష్ణు కంచికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుణ్ణి భక్తితో పూజించాడు. నారాయణాయన లినాయతలోచనాయ నాభీపుటాయ విష్ణవే నమస్తే అని భక్తితో నారాయణుణ్ణి స్తోత్రం చేశాడు. వెంటనే స్వామివారు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. కొంతమంది అదృష్టం అది, ఒక్క శ్లోకం చదివితే వాళ్ళని అనుగ్రహించి పరమాత్ముడు దర్శనమిస్తాడు. ఒక్కొక్కళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన దర్శనం చేసుకోలేరు. అగస్త్యుడు యోగి గనక, మహాత్ముడు గనక, నిష్ట కలిగిన వాడు గనక కేవలం ఒక్క మారు ప్రార్థించినంత మాత్రం చేత శ్రీమన్నారాయణుడు ఆయనకి దర్శనమిచ్చాడు. అది కూడా ఎలాగా, ఒక్కసారి కోటి సూర్యుల కాంతితో దర్శనమిచ్చాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడిని చూస్తే ఆ కాంతిని చూడడానికి మన కళ్ళు సరిపోవన్నమాట. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత, ఒకేసారి కొన్ని వేల మంది సూర్యులు ధగ ధగ ధగమంటూ కాంతితో వెలిగిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో వేలాది చేతులతో వేలాది పాదాలతో వేల శిరస్సులతో అనేక నేత్రములతో మళ్ళీ శిరస్సులపై కిరీటాలతో భుజములకు భుజకీర్తులతో నడుమునకు వడ్డాణముతో కాళ్ళకి గజ్జలతో పసుపచ్చని వస్త్రంతో కౌస్తుభ మణితో శ్రీవత్సలాంఛనంతో లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకుని శ్రీమన్నారాయణుడు గరుడ వాహనుడై వేంచేయగానే ఆ రూపాన్ని చూచి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న రూపాన్ని చూచి ఆశ్చర్యపోయి వెంటనే నమస్కారం చేసి ఏమన్నాడు అగస్త్యుడు, ఇంత రూపం నేను చూడలేను, ప్రభు ఈ రూపాన్ని ఉపసంహరించుకో, సౌమ్యమైన రూపంతో నీవు కనపడితే చూడగలను, ఒకేసారి ఇంత కాంతితో ఇన్ని రూపాలతో ఇన్ని నేత్రాలతో కనపడితే ఈ చర్మచక్షువులతో చూడలేకపోతున్నాను. అందులో నా భార్య పెద్దదైపోయింది ఈ మధ్యనే, ఆవిడ అసలు చూడలేకపోతోంది, మాకు విహ్వలత్వం కలుగుతోంది మనస్సుకి, అంటే మనస్సు కంగారు పడుతోంది, గాబరా పడుతోంది. కొంతమందికి పసరు పెరిగిపోయినప్పుడు కళ్ళు తిరిగిపోతాయి సరే, అలా కళ్ళు తిరిగిపోతున్నాయట. బాబు నన్ను రక్షించన్నాడు ఆయన. దీన్ని బట్టి భగవంతుడు నిజంగా విశ్వరూపంతో దర్శనమిస్తే మనం ఎక్కడ చూడగలుగుతాం? దివ్యనేత్రాలు ఇస్తే కూడా చూడలేరట. ఏ దివ్యనేత్రాలు లేని వాడు మామూలు వాడు ఏం చూస్తాడు? అందువల్ల ఆయన ఏం చేశాడు, జాలిపడి ఇంత మహాకాంతిని ఉపసంహరించుకున్నాడు. కొంత తక్కువ కాంతితో సౌమ్యకాంతితో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ప్రసన్నవదనుడై చంద్రుని కాంతి వంటి కాంతితో మహాకాంతిని కొంత తగ్గించుకుని సౌందర్య రూపంతో విష్ణువు దర్శనమిచ్చాక ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్న రూపాన్ని చూచి కళ్ళు తెరిచి అప్పుడు నమస్కరించాడు అగస్త్యుడు. ఇది నీ రూపం, ఈ రూపం అయితే మేము చూడగలం. అమ్మో, నువ్వు ఇందాక చూపించిన రూపం అయితే నా కళ్ళు పేలిపోయేవి ఇంకాసేపు అలా చూస్తే. ప్రభు, నీ దివ్యశక్తిని ఎవడు పొగడగలడు, ఎవడు చూడగలడు, ఎవడు దర్శించగలడు అని పదే పదే భక్తితో నమస్కరించి స్తుతించగానే జగన్నాథుడు సంతోషం పొందాడు. నాయన, నీ వినయం నాకు తెలుసు, నీ భక్తి నాకు తెలుసు, నీవు మహాత్ముడివి, నువ్వు భవిష్యత్తులో 28వ ద్వాపర యుగంలో వేదవ్యాసుడు తన పదవిని చాలించాక ఆ తర్వాత కాలంలో నువ్వే వ్యాసుడి అవుతావు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 28వ వ్యాసుడైన ఈ నెక్స్ట్ తర్వాత వ్యాసుడు నువ్వే అవుతావు, వ్యాసుడి పదవికి వచ్చిన తర్వాతే నువ్వు ముక్తి పొందుతావు అన్నాడు. ఎంత గొప్పవాడండి అగస్త్యుడు, ఒకసారి ఆలోచించండి మీరు. అగస్త్యుడు నక్షత్రమైన వాడు, కాశీలో శివుడితో సమానమైన బరువు కలిగిన వాడు, అంత గొప్పవాడిని కూడా మళ్ళీ ఏమంటున్నాడు విష్ణువు, ఈ వ్యాసుడి కాలం వెళ్ళిపోయాక 29వ యుగం వచ్చాక, అంటే 28వ వ్యాసుడు వెళ్ళిపోయాక 29వ కాలంలో నువ్వు వ్యాసుడు అవుతావు, వ్యాసుడివై పురాణములు రాస్తావు, వేదములు విభజిస్తావు, అప్పుడు నా సాన్నిధ్యం నీకు శాశ్వతంగా ప్రసాదిస్తాను, అప్పటిదాకా భూలోకంలో చిరజీవివై తిరుగుతూ ఉండు, కలియుగాంతం వరకు భూమండలంలో ఆయా ప్రాంతాల్లో ఉండు, ముఖ్యంగా ద్రావిడ దేశాల్లో ద్రవిడ ప్రాంతాలలో పాపాత్ములను ఉద్ధరించడానికి అక్కడ ఎక్కువ తిరుగుతూ ఉండు, అంటే తమిళం, ఆంధ్రము, కేరళం, కర్ణాటకం, పాండ్యం ఈ ప్రాంతాల్లో ఎక్కువ తిరగమన్నాడు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో తెలుసో తెలుగుకో అన్యమతస్తులు పెరిగిపోతారట కలియుగంలో, కిరస్థానంగాళ్ళు పెరిగిపోతారు. ఈ కిరస్థానంగాళ్ళందరినీ ఉద్ధరించి అంతో ఎంతో రక్షించడానికి నీ అవసరం చాలా ఉన్నది, కాబట్టి ఈ ప్రాంతాలన్నీ తిరుగు. ఇంకా నేను నీ ఎడల ప్రసన్నుండయ్యాను, నువ్వంటే నాకు ఇష్టం కలిగింది, కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో ఇచ్చేస్తాను, నువ్వు అడిగింది ఏదైనా ఇస్తాను, అందులో ఏమి సందేహం లేదు. వరం వరయ భద్రం తే భవిత భూసురోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, కోరుకో వరం, అది ఏదైనా ఇస్తాను, నువ్వు అడిగితే ఇవ్వను అని అనను అనగానే అప్పుడు ఆయన ఉన్నాడు, నాకు ఏదో డబ్బు కావాలి, అది కావాలనలేదు, గుంటూరు పట్టాభిపురం అడగలేదు, రైల్పేట అడగలేదు, ఇంకోటోదే అడగల, లోకశ్రేయస్సు కోసమే తీర్థయాత్రలు చేస్తున్న మహాత్ముడు కనుక పదే పదే రెండు చేతులు జోడిస్తూ ఇలా అన్నాడు, ప్రభు నేనంటే నీకు చాలా ఇష్టం కలిగింది, నా మీద నీకు ప్రీతి కలిగింది, అందుకే నేను నిన్ను ఒక కోరిక కోరుతున్నాను. ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చాను, ఎక్కడ చూసినా మానవులు కష్టాల్లోనే ఉన్నారు, అజ్ఞానంలో పడున్నారు, వాళ్ళని ఉద్ధరించాలి. కేనోపాయేన ముక్తాస్యుహు, ఈ మానవులు సులభముగా తరించడానికి ఏం చెయ్యాలి? మానవులు సులభంగా తరించడానికి ఏం చేయాలి? ఇదే నా ప్రశ్న. ఇంతకుమించి నాకేం కోరిక లేదు. ఈ మానవులు తొందరగా తరించాలి, వీళ్ళు ముక్తి పొందాలి, కష్టాల్లోంచి బయటపడాలి అనగానే భలే ప్రశ్న వేశావోయ్ అన్నాడు దేవదేవుడు జనార్దనుడు. ఇదే ప్రశ్న ఒకప్పుడు శివుడు కూడా నన్ను అడిగాడు, ఆ తర్వాత బ్రహ్మ కూడా అడిగాడు. ఏష ఏవ పురా ప్రశ్న శివేన చరితో మమ, శివుడు నన్ను అడిగాడు, శివుడికి ఏదో సమాధానం ఇచ్చాను. ఆ తర్వాత బ్రహ్మగారు వచ్చారు, మళ్ళీ బ్రహ్మదేవుడు నన్ను అడిగాడు, ఆయనకి సమాధానం ఇచ్చాను. ఆ తర్వాత దుర్వాసుడు వచ్చాడు నా దగ్గరికి, ఆయన ఈ మానవులు సులభంగా తరించడానికి ఉపాయం ఏముందని అడిగాడు. ఈ ముగ్గురి తర్వాత ఇక మళ్ళీ ఎవరూ ఈ ప్రశ్న నన్ను వెయ్యలేదు. ఆ ముగ్గురికి నేను చెప్పిన సమాధానం క్లుప్తంగా చెప్పింది, వాళ్ళ దగ్గరే ఉండిపోయింది, ప్రపంచానికి అందలేదు. ఆ సమయంలో నువ్వు వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్నించావు, ఇప్పుడు నీకు సమాధానం చెబుతాను. మిగతా వాళ్ళకి నీకు తేడా ఉంది, బ్రహ్మకి శివుడికి దుర్వాసుడికి నేను ఇచ్చిన సమాధానం లోక ప్రశస్తి పొందలేదు, అంటే లోకానికి అది వ్యాపించలేదు. ఇప్పుడు నీకు ఇచ్చే సమాధానం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది. కలియుగంలో అయితే మానవులు నిరంతరం హయగ్రీవ అగస్త్య సంవాదము అంటూ మన ఇద్దరినే తలుచుకుంటారు, మనల్ని తలుచుకోకుండా పొద్దు గడవదు, పొద్దు పడవదు. అలాంటి అపూర్వమైన సమాధానం నేను నీకు చెబుతున్నాను. భవద్భిహి సర్వభూతానాం గురుభూతైర్ మహాత్మభిహి మమోపదేశో లోకేషు ప్రతితోస్తు వరో మమ. నేను లోకాలకు ఒక వరం ఇస్తున్నాను. ఏమిటా వరం? ఈరోజు నుంచి నేను నీకు కొన్ని ఉపదేశములు ఇస్తాను. ఈ ఉపదేశములు నువ్వు వింటావు, విని దాన్ని ప్రజలకు అందిస్తావు. కాబట్టి నీ ద్వారా ఈ భూమండలంలో ఒక గొప్ప స్తోత్రం వ్యాప్తి చెందుతుంది. ఆ స్తోత్రం ప్రజలు నిరంతరం తలుచుకుంటూ, పారాయణము చేసుకుంటూ, జపం చేసుకుంటూ తరిస్తారు. అటువంటి స్తోత్రం నీకు ఇస్తున్నాను. ఆ స్తోత్రం నేను తప్ప నీకు ఇంకెవరు ఇవ్వలేరు. కారణం, అహమాదిర్హి భూతానాం, సమస్త లోకాలకి ఆది నేనే, నేనే బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నా, నేనే స్వయం ప్రభువుని, నేనే రుద్రుడి రూపంలో లయం చేసుకుంటున్నవాణ్ణి, త్రిమూర్తులు నేనే, త్రిగుణాలు నేనే, వాటికి అతీతుణ్ణి నేనే, గుణములు లేనివాణ్ణి నేనే, గుణములున్నవాణ్ణి నేనే, ఇచ్ఛతో నా స్వేచ్ఛతో ఎక్కడికైనా తిరగగలుగుతాను, మళ్ళీ ఎక్కడికి తిరగకుండా ఒకే చోట పడుంటాను. నేను గుణములు ఉండి లేనటువంటి వాణ్ణి, అందుకే నన్ను నిర్గుణుడు మరియు సగుణుడు అని కూడా అంటారు. అటువంటి నేను ఒకప్పుడు సమస్త లోకములను ఆనందం పెట్టడం కోసం ఏం చేస్తే బాగుంటుందో అనుకున్నాను. ఆ సమయంలో తెలియకుండానే ప్రపంచమంతా ప్రళయంలో నాశనం అయిపోయింది. ఈ చరాచర జగత్తులో ఎక్కడ చూసినా నీరు 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 తప్ప ఏమీ లేకుండా పోయింది. అప్పుడు నేను నా ఆత్మశక్తిని నాలో లేనని చేసుకుని గాఢంగా నిద్రపోయాను మహాసముద్రంలో. అలా నిద్రపోతున్న నా చెవిలో నుంచి గులిమి బయటకు వచ్చింది, కుడి చెవిలోంచి ఎడమ చెవిలోంచి కూడా కొంత కర్ణమలం బయటకు వచ్చింది. ఆ కర్ణమలం నుంచి మధువు, కైటభుడు అని ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు. వారిని బ్రహ్మగారి ప్రార్థన మీద నేనే సంహరించాను. ఆ సంహరించడం చాలా కష్టమైపోయింది, కారణం వాళ్ళ అమ్మవారి పరమభక్తులు అవడం వల్ల. అనగానే మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది, ఆ కథ ఏమిటి, కమావిషయం ఏమిటి అని అడిగాడు. అది చెప్పాలంటే ఈ క్షేత్రంలో చెప్పను నేను. కారణం ఏమిటో తెలిసిన, నేను హయగ్రీవుడు అనే పేరుతో ఒక అవతారం ఎత్తాను. ఆ అవతారంతో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆ విషయం చెప్పగలను. హయగ్రీవ అవతారం మాత్రమే ఆ దివ్య కథని, ఆ దివ్యశక్తిని, దివ్యనామాలని నీకు అందిస్తుంది. నువ్వు ఒక పని చెయ్యి అని తన శరీరంలో నుంచి హయగ్రీవుడి యొక్క రూపాన్ని బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఇది హయగ్రీవ రూపం అంటే, తెల్లని శరీరముతో గుర్రపు రూపము కలిగిన అవతారం ఇది. ఈ అవతారాన్ని హయగ్రీవ అవతారం అంటారు. గ్రీవము అంటే మెడ, ఈ మెడ దగ్గర నుంచి తలంతా కూడా గుర్రపు రూపము, కింద శరీరం మాత్రం విష్ణు రూపము ఉంటే దాన్ని హయగ్రీవము అంటారు. విష్ణువు నీలంగా ఉంటాడు, కానీ హయగ్రీవ అవతారంలో గుర్రపు తల కలిగినటువంటి విష్ణువు మాత్రం తెల్లగా ఉంటాడు. ఈ రూపం నాది, ఈ రూపము నేను ఒకప్పుడు ఎత్తి మధుకైటవుల్ని సంహరించాను. మధుకైటవులతో పాటుగా హయగ్రీవుడనేవాడిని కూడా సంహరించాను. సంహరించి భూమండలంలో ఒక ప్రాంతంలో కఠోర తపస్సు చేశాను. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఈ రూపంతో ఉన్న హయగ్రీవుడు గుళ్ళో దర్శనమిస్తాడు నీకు, ఆయన పాదాలు పట్టుకో, ఆయనే నీకు మంత్రోపదేశం చేస్తాడు, ఇంతకు మించి ఇక నేనేం వివరం చెప్పను అన్నట్ట. ఏ కంచిలో చెప్పచ్చుగా, కానీ చెప్పలేదు ఆయన, చెప్పకుండా అలా చెప్పాడు అక్కడ పొమ్మన్నాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు. చూస్తూ ఉండగా హయగ్రీవ రూపాన్ని చూపించినటువంటి మహాత్ముడు విష్ణు అదృశ్యమైపోయాడు. ఈ హయగ్రీవ రూపాన్ని చూచి ఆశ్చర్యపోయి విస్మయావిష్ణుడైనటువంటి అగస్త్యుడు పదే పదే విష్ణువుని తలుచుకుంటూ హయగ్రీవేణ మునినా స్వాశ్రమం ప్రత్యపద్యత. హయగ్రీవుడు ఎక్కడ ఉంటాడో ఆశ్రమానికి వెళ్ళాడట. అంటే కాంచీపురములో కేవలం విష్ణు దర్శనమే అయ్యింది, హయగ్రీవుడు ఎలా ఉంటాడో చూపించాడు తప్ప ఈ లలితా చరిత్ర కానీ సహస్రనామం కానీ అక్కడ ఇవ్వలేదు. ఆయన వేరే చోటకు పోమన్నాడు. అక్కడికి వెళ్ళి హయగ్రీవుడిని పట్టుకోమన్నాడు కంచిలో ఉన్న వరదరాజస్వామి వారు. వరాలిచ్చే స్వామివారు అలా అనగానే ఈయన బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? అదే ఇప్పుడు మనం చూసి తీరవలసిన దివ్యస్థలం అస్సాం వెళ్ళాడు ఆయన. అస్సాంలోనే భగవంతుడు హయగ్రీవుడు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చాడు లోకాలకి. అక్కడే హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించాడు. ఇప్పటికి కూడా హయగ్రీవుడి గుడి అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మపుత్ర నది లోపల మధ్యలో మయూర పర్వతము అని ఒక పర్వతం ఉన్నది, దాన్నే మణిపర్వతం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో పీకాక్ మౌంటైన్, మౌంటైన్ పీకాక్ అంటారు. మయూర పర్వతం మణిపర్వతం అని కూడా పిలుస్తారు. అక్కడ బ్రహ్మపుత్ర నదిలో పరమ పవిత్రమైన హయగ్రీవ ఆలయం ఉన్నది. రోడ్డమ్మట వెళ్ళొచ్చు, బోట్లో కూడా వెళ్ళొచ్చు. మేము 2-3 సార్లు చక్కగా హాయిగా దాని ఏమంటాం ఈ లాంచీలో వెళ్ళాం. జీవితంలో ఒకసారైనా అక్కడికి వెళ్ళాలండి. ఎందుకు వెళ్ళాలో తెలుసా? భూమండలంలో మొట్టమొదట లలితా సహస్రనామాన్ని అగస్త్యునికి హయగ్రీవుడు బోధించిన స్థలం కాబట్టి అక్కడ బోధించాడు. అక్కడికి అగస్త్యుడు కాంచీ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. పూర్వం ఆ దేశాన్ని అసమ దేశము అనేవారు. సమంగా ఉండేది కాదు ఆ ప్రాంతం. ఇప్పుడు మన దేశం కాస్త సాధ్యమైనంత వరకు ముందు ముఖ్యంగా ఏపీలో ఎక్కువ కొండలు, గొట్టలు తక్కువ, ఉన్న కొండలు కూడా ఎలాగో పడగొట్టేశారులేండి. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేలోకి ఒక కొండ ఉంటాయిగా, కొండ లేదు ఇంకోటి లేదు. మనం తలుచుకుంటే దేన్నైనా సరే దిగమరింగగలుగుతాం, కొట్టిపారేయగలుగుతాం, దేవుణ్ణి కూడా తీసి పక్కన పెట్టేస్తాం, కొట్టేస్తాం. అందువల్ల ఉన్న కొండలు కూడా పోతున్నాయి. కానీ సహజంగా కొన్ని ప్రాంతాలు ఎక్కువ కొండలతో, గుట్టలతో, ఎత్తు పల్లాలతో సరిగ్గా ఉండదన్నమాట, అసమంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ఎక్కువ భాగం ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. సహజంగా ఈ ప్రాంతాలన్నీ సమప్రదేశాలు. అస్సాం అలా కాదు, అసమ ప్రదేశం. ఓ చోట కొండ, ఓ చోట గుట్ట, ఓ చోట పల్లం, ఓ చోట వాగు, ఓ చోట వంక అలా ఉంటుందన్నమాట. పూర్వం మరీ ఎక్కువగా అలా ఉండేది. అందుకని అసమంగా ఉన్న ప్రాంతం కనుక అసమ దేశం అన్నారు. అదే అస్సాం అయిపోయింది, అంతకంటే లేదు అసమ దేశం. ఆ ప్రాంతంలో అమ్మవారు ఉండడం వల్ల ఎవరు ఏం కోరితే ఆ కోరికలు తీరుతాయి కనుక కామరూపదేశం అని కూడా అనేవారు. కామరూపదేశం అన్న అదే. దానిని నరకాసురుడు చాలా కాలం పరిపాలించాడు. నరకాసురుడు పరిపాలించినప్పుడు ఆయన ఒక రాజధాని కట్టుకున్నాడు. ప్రాక్ అంటే తూర్పు, తూర్పు నుంచి ఉత్తరం వైపు వెళ్ళే ఈశాన్య ప్రాంతం అంతా ప్రాక్ అని పిలువబడుతుంది. అక్కడ ఈ నరకాసురుడు ఒక నవగ్రహాలయాన్ని నిర్మాణం చేశాడు. ఆ నవగ్రహాలయం చాలా గొప్పది, అద్భుతమైన ఆలయం. నవగ్రహాల వల్లే జ్యోతిశాస్త్రం అంతా నడుస్తోంది కాబట్టి ప్రాక్ జ్యోతిషపురం, ప్రాగ్ జ్యోతిషపురం అనేవారు దాన్ని. నరకాసురుడి కాలంలో దాన్ని ప్రాగ్ జ్యోతిషపురం అనేవారు అన్నమాట. మీరు వినే ఉంటారుగా ప్రాగ్జ్యోతిషపురాధీశ్వరుడు అని. వాడు మహావీరుడు నరకాసురుడు. నరకాసురుడు భూదేవికిని శ్రీమన్నారాయణుడికి జన్మించాడు. ఒకప్పుడు విష్ణువు చాలా కాలం యోగ నిద్రలో ఉండగా ఆయన దగ్గరకు వచ్చి భూదేవి ఆయనకి సేవ చేసింది. నిద్రట్లోంచి మెలకు వచ్చిన విష్ణుమూర్తి నీకేం కావాలి అంటే నీ ద్వారా నాకు సంతానం కావాలి అంది ఆవిడ. నేను ఇప్పుడు తమో గుణంతో ఉన్నాను, ఇప్పుడే నిద్రట్లోంచి బయటకు వచ్చాను, కాబట్టి కొంతకాలం తర్వాత నీకు సంతానం కలిగితే మంచివాడు పుడతాడు, అప్పుడే నిద్రమత్తులోంచి వచ్చినటువంటి వాడి సాంగత్యం వల్ల స్త్రీ గర్భం ధరిస్తే ఆ పుట్టేవాడు తమో గుణ ప్రధానులు మూర్ఖులు పుడతారు, క్రూరులు పుడతారు, కొంత ఆగమంటే నాకు వెంటనే పిల్లవాడు కావాలి అంది ఆవిడ. అయితే నీ కర్మ అన్నాడు, భూదేవికి గర్భం ప్రసాదించాడు, భూదేవి గర్భం ధరించి ఇద్దరు పిల్లల్ని కన్నది. వాళ్ళలో ఒకడు నరకుడు, రెండోవాడు నరకలోకం. ఒకటేమో లోకంగా మారి నరకలోకమై చీకటి కుండాలతో యమధర్మరాజు గారికి ఉపయోగపడింది. ఇక్కడికి పురాణం వినడానికి రాకుండా ఇంట్లో కూర్చుని భోజనం చేసేవాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు చీఫ్ గెస్ట్లుగా. ఇక రెండోవాడు నరకాసురుడు అనమాట. ఈ నరకాసురుడు కృతయుగంలో పుట్టాడు వీడు. కాబట్టి ఈ మధ్యన కొంతవాడు నరకాసురుడు మావాడండి అంటున్నారు, ఉట్టే అబద్ధం. నరకాసురుడు ఏమీ మీవాడు కాదు, విష్ణుకుడుకే, భూదేవి కొడుకును. సరే ఏదేమైతేనే ఈ నరకాసురుడు పుట్టగానే భూదేవి కొడుకు మీద వ్యామోహంతో, ఏమండి మన అబ్బాయి ఎక్కువ కాలం బతకాలండి, వీడు చచ్చిపోకూడదండి, వీడికి వరాలు ఇవ్వండి అనగా భూదేవి మాట కాదనక ఏం కావాలో కోరుకోమన్నాడు. ముందు వీడికి నారాయణాస్త్రం, నారాయణాస్త్రం అనరు పూర్తి కదని వైష్ణవాస్త్రం అంటారు, వైష్ణవాస్త్రం ఇవ్వండి. ఆ అస్త్రం మీరు తప్ప ఎవరూ భరించలేరు కనుక వాడితో ఎవడుద్ధం చేసినా వాడు వైష్ణవాస్త్రం వేస్తే అస్త్రం తప్ప ఎవడైనా చచ్చిపోవాలి. తథాస్తు అని వైష్ణవాస్త్రం ఇచ్చాడు ఆయన. ఇది నా మీద వేస్తే మాత్రం వాడే చస్తాడు, ఇంకెవరి మీద వేసినా వాడిని చంపుతుంది అని వరం ఇచ్చాడు. ఇంకోటి ఏమిటి, అసలు వీడికి చావు లేకుండా వరం ఇవ్వండి అంది. ఈ ప్రపంచంలో చావు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, కానీ వీడికి ఒక ఉపకారం మాత్రం చేస్తాను అని వెంటనే నరకాసురుణ్ణి, ఒరే నువ్వు ఈ అసమ దేశంలో ఒక రాజధాని నగరం నిర్మాణం చేసుకో, ఆ నిర్మాణం మయుడు నీకు చేసి పెడతాడు, అక్కడ ఈశాన్యంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఒక గుడి కట్టించు, ఆ గుడిలో నవగ్రహాలని శివలింగ రూపంలో ప్రతిష్ఠించు, లింగ రూపంలో నవగ్రహాలని ప్రతిష్ఠించు, వాటిని పూజించు, ఎవరైనా నీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ నవగ్రహాలని భక్తితో పూజించి ఆ తర్వాత యుద్ధానికి వెడితే ఇక ఆ రోజంతా నీకు యుద్ధంలో అపజయం ఉండదు. మళ్ళీ నిద్రపోయి లేచాక మర్నాడు యుద్ధానికి వెళ్లాల్సి వస్తే మళ్ళీ మర్నాడు ఆ నవగ్రహాలను పూజించు. ఒకసారి నవగ్రహములను పూజించి యుద్ధానికి వెళ్ళిన నీవు రాత్రి నిద్రపోయేదాకా అపజయం లేకుండా ఉంటావు. ఎప్పుడైనా నవగ్రహాలని నీవు పూజించకపోతే నీకు పతనం తప్పదు అని హెచ్చరించాడు విష్ణువు. వెంటనే వాడేం చేశాడు, శివలింగ రూపంలో విష్ణువు చెప్పినట్టే అక్కడ నవగ్రహాలని ప్రతిష్ఠించాడు. అందుకని ప్రాగ్జ్యోతిషపురము అని పేరు వచ్చిందన్నమాట నవగ్రహాలయం ఉండడం వల్ల. నిజంగా వాడు కృతయుగం నుంచి ద్వాపర యుగం వరకు తిరుగు లేకుండా పరిపాలన చేశాడు. వాడి మీదకి ఎవరి దండయాత్రకి వెళ్ళినా వాడు ఏం చేసేవాడు, అయితే వైష్ణవాస్త్రంతోనూ లేకపోతే ఈ నవగ్రహాలని పూజించడం వల్ల వచ్చిన శక్తితోటో జయం పొందేవాడు, వాళ్ళని జయించేవాడు, చంపేవాడు, లేకపోతే పారద్రోలేవాడు, దేవతలు కూడా పీడించేశాడు వాడు. దేవతలకు ముందే తెలుసు కనుక యుద్ధానికి వెళ్ళడం మానేశారు. వాడు పరమ దుర్మార్గుడు కనుక 16,000 మంది రాజకన్యకల్ని చెరసాల్లో పెట్టాట. అందరూ యువతీమణులు, పరమసుందరీమణులు, 16,000. 16,000 మంది రాజకన్యకల్ని నానా రకాలుగా హింసించడానికి దాని గురించి మనం చెప్పలేము. చెప్పేందుకు కూడా సభ్య ప్రపంచంలో భాషే లేదన్నమాట. అంత క్రూరుడు వాడు, అంత నీచుడు వాడు. ఈ దుర్మార్గుడి బాధ తట్టుకోలేక ఈ ఆడవాళ్ళంతా ఒక రోజున నారదుని ద్వారా కృష్ణుడికి కబురు పెట్టారు. ద్వాపరయోగం వచ్చేదాకా వాళ్ళ హింసలు పడి అప్పుడు కృష్ణుడు, ఈ దుర్మార్గుడు నా కుమారుడు, విష్ణు రూపంలో ఉన్నప్పుడు అందుకే చంపలేకపోయాను, ఇప్పుడు అవతారం మార్చాను కనుక ఇప్పుడు చంపచ్చు అనుకుని యుద్ధానికి బయలుదేరాడు. తీరా బయలుదేరుతూ ఉంటే సత్యభామే ఉంది, నేను వస్తానంది. అప్పటికే ఆయన అన్నాడు, ఎందుకు వచ్చింది యుద్ధం, ఇంట్లో కూర్చో, ఇదేమన్నా ఉద్యానవనమా లేక గంధాలు పూసేటటువంటి సానా, యుద్ధం అది, భయంకరమైన శబ్దాలు ఉంటాయి అన్నాడు ఆయన సుస్పష్టంగా. వినడానికి వీణానాదం వినపడదు, భీషణ కుంభీ ఇంద్ర బ్రూహితములు భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు ఉంటాయి కానీ ఓంకారాలు ఉండవు. మెడలో వేయడానికి పూలమాలలు పుచ్చుకున్న ఆడవాళ్ళు అక్కడ ఉండరు, దుర్మార్గులైన రాక్షసులు బాణాల మాల వేస్తారు. కానీ కన్య నీవేడ రణరంగ గమనమేడ, కన్యామణి నీవేమిటి యుద్ధానికి రావడం ఎందుకు ఇంట్లో ఉండు అంటే, అబ్బే కుదరదండి, మీ పక్కనుంటే నాకు ఏ భయమూ ఉండదు, భర్త పక్కనున్న భార్యకి భయం ఏమిటి, స్వామి, నువ్వు యుద్ధంలోకి వెళ్ళి శత్రువుల్ని చీల్చి చెండాడుతూ ఉంటే ఆ యుద్ధం కళ్ళారా చూసి వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ చెప్పాలండి ఆ కోరిక. ఇదిగో మీరంతా ఇళ్లలో పడున్నారు, నేను ఒక్కదాన్ని స్వామితో వెళ్ళా యుద్ధానికి, ఆ యుద్ధం చూశాను ఎంత బాగుందో అని వర్ణించి చెబుతాను. అప్పుడు వాళ్ళు కొంచెం కుళ్ళుకుంటారు, అదొక అందం, అదొక ఆనందం నాకు అనగా సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. గరుడ వాహనం మీద ఇద్దరు బయలుదేరారు. ఈ ప్రాగ్జ్యోతిషపురాన్ని చుట్టుముట్టారు. అక్కడ నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం చుట్టూత 5 దుర్గములు ఏర్పాటు చేశాట. కోట లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా భయంకరమైన ద్వారాలు ఏర్పాటు చేశాడు. ఈ ద్వారములను దాటి ఎవరూ లోపలికి వెళ్ళలేరు. అవి 5, అందులో ఒకటి జలదుర్గం. నీళ్లని స్తంభింపచేసి మొత్తం కోట చుట్టూ పెట్టాట. ఈ నీళ్లు దాటుకుని లోపలికి ఎవరు వెళ్ళలేరు. కృష్ణుడు దాని చక్రంతో జలదుర్గం నాశనం చేశాడు. ఆ తర్వాత 2 దుర్గం శస్త్రదుర్గం. కత్తులు బాణములు వీటిని మంత్రించి తన భవనం చుట్టూత వాటితో ఒక తలుపు తయారు చేయించాడనమాట. ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేశాట. దాన్ని శస్త్రదుర్గము అంటారు. ఒకసారి ఆలోచించండి, మన ఇల్లు ఇంటి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు, ఈ మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా భయంకరమైన కత్తులు ముళ్ళు ఇవన్నీ పెట్టేస్తే గోడ ఎక్కి ఎవరు లోపలికి రాగలుగుతాడు? ఇప్పటికి కూడా చాలామంది కాంపౌండ్ వాళ్ళ పైన ఏవో పూర్వం సీసా పెంకులు పెట్టేవారు. మరి కొంతమంది తెలివితేటలు అందులో అవేవో ఇనపకడ్డీలు పెట్టి ఇనపకడ్డీకి తీగ పెట్టి తీగలో కరెంటు కూడా పెడతారు. అవన్నీ దాటుకుని లోపలికి రావాలంటే కొంచెం కష్టం. అలాంటిది ఆ రోజుల్లో వాడు భయంకరమైన కత్తులు ముళ్ళు రకరకాలైనటువంటి ఆయుధాలతోటి మొత్తం ఒక ప్రాకారం తన భవనం చుట్టూ ఏర్పాటు చేశాడట. దాన్ని శస్త్రదుర్గం అంటారు. దాన్ని గదతో శస్త్రదుర్గాన్ని విరగొట్టేశాడు కృష్ణుడు. ఆ తర్వాత అగ్ని దుర్గాన్ని పెట్టుకున్నాడు. అగ్నిదేవుణ్ణి మంత్రములతో ఆవాహన చేసి కోట చుట్టూ పెడితే ఆ కోట చుట్టూ అగ్నిజ్వాలలు మండుతూ ఉండేవిట. ఆ మండుతున్న అగ్నిజ్వాలలు దాటి లోపలికి ఎవరూ రాలేరు. దాన్ని కూడా వాడు ఏర్పాటు చేశాడు. దాన్ని కూడా కృష్ణుడు ఏం చేశాడు, తన ఖడ్గంతో ఖండించి పారేశాడు. ఆ తర్వాత గిరిదుర్గం, ఒక పెద్ద ఎత్తైన కొండను అడ్డం పెట్టాట బిల్డింగ్కి అడ్డంగా, దాన్ని కృష్ణుడు గదతో ముక్కలు చేసి పారేశాడు. ఆ తర్వాత వాయుదుర్గం, కనపడకుండా గాలితోటి వాయుస్తంభనం అనే విద్య ద్వారా ఒక కాంపౌండ్ వాల్ కట్టాడు. ఆ కాంపౌండ్ వాల్ కనపడదు, కానీ ఎవడన్నా దగ్గరికి వెడితే పెద్ద గాలి వచ్చి వాడిని వెనక్కి తోసేస్తుందిట. ఇప్పుడు గాలి ఏం కనపడుతుందండి? అక్కడ గాలి ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. తీరా దగ్గరికి వెడితే ఆ వాయువు ఎవరినైనా దూరంగా తన్ని అవతలకి విసిరేస్తుంది అనమాట. అది వాయుదుర్గం. అటువంటి వాయుదుర్గమును శంఖంతో తాగేసి అట్ట మొత్తం శంఖం ఊపు ఊదాడు ఆయన. మీరు చూసే ఉంటారు కదా శంఖాలను భయం ఊతారు. ఆ ఊదినప్పుడు మొత్తం వాయువులో ఉన్నటువంటి ఆ దుర్గంలో ఉన్న వాయువు అంతా ఈ శంఖం ద్వారా ఆయన కడుపులో గడిపోయింది. ఈ విధంగా 5 దుర్గములు ధ్వంసం చేశాడు ఆయన. ఇప్పుడు వాడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. అక్కడ మురాసురుడు అని ఒకడు ఉంటే వాణ్ణి కూడా సంహరించాడు. ఈసారి నరకాసురుడు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చే ముందే జరిగింది తమాషా. నారదుడు అక్కడికి వెళ్ళాడు. నరకాసురుడు ఇంట్లో వెళ్ళి వైష్ణవాస్త్రం తీసుకోబోతూ ఉండగా నారదుడు వెళ్ళి నారాయణ అన్నట్ట. ఏమి నారద ఇలా వచ్చావంటే, నీ గురించి అందరూ చెత్తగా చెప్పుకుంటున్నారయ్యా, నీ దగ్గర బలం లేదంటున్నారు అన్నట్ట. నా దగ్గర బలము లేదా, నేను వీరుణ్ణి కాదా, ఎవరు నన్ను బయట తిట్టుకుంటున్నది అనగా, అందరూ తిట్టుకుంటున్నారు, అందరి పేర్లు నేను ఎక్కడ చెబుతాను, బోల్డ్ అంతమంది ఉన్నారు ఓటర్ లిస్టులో, అసలు ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు అన్నట్టు. మళ్ళీ ఏమి తిట్టుకుంటున్నారు అన్నాడు నరకాసురుడు. నీవుట నవగ్రహాలకి పూజ చెయ్యకపోతే శత్రువులు జయించలేవిట, నీకే శక్తి లేదట, కేవలం శక్తి అంతా నవగ్రహాలదిట, అందుకని నువ్వు యుద్ధానికి వెళ్లే ముందు నవగ్రహాలకి పూజ చేస్తావని, ఆ పూజ బలం వల్లే శత్రువుల్ని జయిస్తావని, నవగ్రహాలని పూజించకపోతే నువ్వు చస్తావని ప్రజలు అనుకుంటున్నారు. ఈ బోడి వధవకి వీడికి శక్తి ఎక్కడుంది, ఇదంతా నవగ్రహ శక్తి అంటున్నారు అనగానే ఆ ట్రాప్లో పడిపోయాడు వీడు. ఎంత మాట, ఇంత చేసి నవగ్రహాలను నన్ను రక్షించేది, ఇవెంత వీటి బతికెంత, వాటి అనుగ్రహం ఎంత, నా శక్తి ఎక్కడ, ఈసారి చూసుకో, ఆ నవగ్రహాలని పూజించకుండా వెళ్ళి కృష్ణుడిని చంపుతాను అన్నాడు. అందుకని ఎప్పుడన్నా మనది ఎవరన్నా వచ్చి నువ్వే దేవుడు ఇంకే పూజ చేయక్కర్లేదంటే రెచ్చిపోకండి, వాళ్ళు మన పడగొట్టడానికి అమాట అంటున్నారు అనమాట. అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి కొందరు అలాగే అంటారండి, గురువుగారు అసలు మీకెందుకండి పూజ, మీరే దేవుడు అండి అంటారు నా దగ్గరకు వచ్చి. ఈ పిచ్చాడు కనుక దీని నిజంగా నేనే దేవుణ్ణి అన్నాడా. ఆ తర్వాత వీడు జీవుడు కూడా కాడు. మానవులు ఈ స్తుతులకు లొంగుతారు. నిందాస్తుతులు రెండింటికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఎవడన్నా తిట్టేస్తే రెచ్చిపోకూడదు, స్తుతిస్తే పొంగిపోకూడదు. తిట్టాడు నష్టం ఏంటండి మనకి? వాడు వాడి కర్మది. అందుకని డెజలైక్ కొట్టాడు. యూట్యూబ్లో మన ఉపన్యాసం నచ్చలేదని టిక్కను డెజలైక్ కొట్టాడు. నీకు వచ్చిన నష్టం ఏంటి? ఆ డెజలైక్ కొట్టడానికైనా పిచ్చాడు విన్నాడుగా నా పురాణం, కాబట్టి సంతోషించు. అది స్తోత్రమే అనుకో. రేపు పొద్దున ఎవడో వచ్చి లైక్ కొట్టాడు, దానివల్ల నీకేం కొమ్ములు రాలేదు. నువ్వు మహాత్ముడిమని పొగిడేస్తే వచ్చే లాభము లేదు, నువ్వు పనికి మాలిన వాడి వెంటే వచ్చే నష్టము లేదు. అది మనం కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి. కానీ నరకాసురుడు ఏం చేశాడు? ఈ నవగ్రహాల యొక్క పూజ చేయకపోతే నేను యుద్ధములో శత్రువుల్ని జయించలేను అనుకుంటున్నారుగా పోలి జనం, నేను నవగ్రహాలని పూజించకుండా కృష్ణుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆయన సంగతి ఏమిటో చూస్తానని నవగ్రహ పూజ మానేసి వైష్ణవాస్త్రం మాత్రమే వెంట పెట్టుకుని రథం ఎక్కువచ్చాడు. తర్వాత మీకు తెలియదు ఇక ఘోర యుద్ధం జరిగింది. ముందు గరుడ వాహనం మీద ఉన్న కృష్ణుడు నరకాసురుడు చుట్టూతో ఉన్న జనాలు చీల్చి చండాడేస్తూ ఉంటే ఇంతలో సత్యభామ, ఏమండే ఒకసారి ధనుస్సు నాకు ఇవ్వరా, నాకు కూడా యుద్ధం చేయాలనిపిస్తోంది, ఐ వాంట్ టు కిల్ మిస్టర్ నరక అంది. నరకాసురుడు నువ్వు నరకలేవు కానీ యుద్ధం చేయన్నాడు ఆయన. లేమా ధనుజుల గెలువగలేమా, నీ వేల కడగి లేచితి విటురా, లేమాను మానవేనిన్ లేమా విల్లంది కొనుము, లే మా విల్లంది కొనుము లీలం కేలం. ఇందులో ఎన్ని లేమాలు ఉంటాయి చూడండి. లేమా ధనుజుల గెలువగలేమా, నీ వేల కడగి లేచితి విటురా, లే మాను మానవేనిన్ లే మా విల్లంది కొనుము లీలం కేలం. లేమ అంటే స్త్రీ అన్నమాట. ఓ సుందరి, ఈ మాత్రం రాక్షసుల్ని మేము గెలవలేమా, నువ్వెందుకు లేచావు? కాదు యుద్ధం చేస్తానంటే లే మా విల్లందుకొను, నా విల్లందుకో అన్నాడు ఆయన. ఆవిడ ధనుస్సు పుచ్చుకుంది, ఘోర యుద్ధం చేసింది, కొంతమందిని చంపేసింది. నరకాసురుడు దిష్టిబొమ్మలా నిలబడిపోయాడు యుద్ధ రంగంలో. వాడు తప్ప ఎవరూ లేరు, వాడి సైనికులంతా చచ్చారు. అప్పుడు వాడు, కృష్ణ స్త్రీల చేత యుద్ధం చేయించి నువ్వేమో దాక్కుంటావా గరుడ వాహనం మీద, ధనుజులు మగువల్ల దిశ ధనరు మగల మగలగుట హరి. మేము మగవాళ్ళ పాలిటి మగవాళ్ళం, అసలు పురుషోత్తములం మేము, నీలా ఆడదాని ముందు పెట్టుకు యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు ఆయన, ఓరి నరకాసురా నీ సంగతి ఏమిటో చూస్తానని ఆయనే మళ్ళీ విల్లుచ్చుకున్నాడు. వాడు వైష్ణవాస్త్రం వేశాడు, వైష్ణవాస్త్రం కృష్ణుడిలో లీనమైపోయింది. అప్పుడు కృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం నీ చక్రముడైన నరకాసురుడి తల నరికేసింది. వాడి తల వెళ్ళి డామ్ అనే శబ్దంతో అక్కడ ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సులో పడిపోయింది. అక్కడ రాశారండి పోతర గారు ఒక అద్భుతమైన పద్యం. చచ్చే ముందు వాళ్ళ అమ్మని తలుచుకున్నట్టు ఒకసారి వాడు,